267 268 జ్ఞాతే వస్తున్యపి బలవతి
జ్ఞాతే వస్తున్యపి బలవతి.
వాసనానాదిరూపాణి
వాసనానాదిరేషా.
కర్తా భోక్తాప్యహమితి దృఢా.
కర్తా భోక్తాప్యహమితి దృఢా.
యాస్య సంసార హేతుః.
యాస్య సంసార హేతుః.
ప్రత్యగ్దృష్టాత్మని నివసతా.
ప్రత్యగ్దృష్ట్యాత్మని నివసతా.
సామనేయా ప్రయత్నాత్.
సామనేయా ప్రయత్నాత్.
ముక్తి ప్రాహుస్తదిహమునయో.
ముక్తి ప్రాహుస్తదిహ మునయ్యో.
వాసనాతానవమ్యతో.
వాసనాతానవమ్యతో.
అహం మమేతి యో భావో.
అహం మమేతి యో భావో.
దేహక్షాదానాత్మని
దేహక్షాదావనాత్మని.
అధ్యాసోయం నిరస్తవ్యో.
అధ్యాసోయం నిరస్తవ్యో.
విదుషా స్వాత్మనిష్టయా.
విదుషా స్వాత్మనిష్టయా.
నేను బ్రహ్మాన్ని అని తెలుసుకున్నప్పటికీ మనం బ్రహ్మముగా ఉండలేకపోతున్నాం. ప్రతిరోజు దైనందిన కార్యక్రమాల్లో నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావన చేయలేకపోతున్నాం. గుర్తు రావటంలా మనం బ్రహ్మముగా ఉంటేనే ముక్తి మోక్షం. మరి ఏమిటి కారణం? ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే మనలో ఉన్నటువంటి వాసనలే దానికి కారణం. మనలో ఉన్నటువంటి వాసనలే, వాటిని తీసేదల పారేయడానికి వీలు లేదు. ఎట్లాగట్టు వాటిని క్షయం చేసుకోవాలి. మరి ఎట్లా వాసనలు క్షయం చేసుకోవటం అంటే ప్రయత్నంతో మన మనస్సుని బాహ్య ప్రపంచంలోకి పోకుండా అంతరంగంలోకి తిప్పాలా, ఆత్మవైపుకు తిప్పాలా, ఆత్మభావన చేయాలి. కాబట్టి బాహ్య దృష్టి నుంచి అంతరంగంలోకి ఆత్మవైపుకి మళ్లించాలా మన యొక్క మనస్సుని. అలా మళ్లించి నేను ఆత్మను అనేటువంటి భావన చేస్తూ ఉండాలి. అంతేకాదు, ఈ దేహం సుఖదుఖాల్ని అనుభవిస్తున్నది, అంటే కర్మలు చేస్తున్నది దేహం, సుఖదుఖాలు అనుభవిస్తున్నది మనస్సు, అంటే మొత్తం ఈ క్షేత్రమే చేస్తున్నది అనుభవిస్తున్నది నేనేమో ఆత్మని అనేటువంటి భావన. అంటే ఇది కూడా సాక్షి భావన. ఈ ప్రకారంగా మనకు ఒక్కటే మార్గం ఏమిటి అని అంటే బాహ్య ప్రపంచం వైపుకు పోకుండా అంతరంగం వైపుకు మనస్సును తిప్పాలి. శరీరం బాధ్యత, శరీరాన్ని పోతే పానేయండి, మనసు మాత్రం అంతరంగం వైపుకు తిరగాలి. అసలు మనకి ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే నేను నాది అనేటువంటి భావం, నేను అనే భావం ఎప్పుడైతే కలిగిందో నాది అనేటువంటి భావం వచ్చేస్తుంది. నేను నేను ఈ దేహాన్ని అనేటువంటి భావన మనకు కలిగింది, ఉంది, ఎప్పటి నుంచో ఉంది, కోట్ల జన్మల నుంచి ఉంది. నేను ఈ దేహాన్ని, నేను దేహాన్ని అనుకోగానే దేహానికి సంబంధించిన నాయని, నేను దేహం అనుకోవటం అహంకారం, దేహానికి సంబంధించిన నాయ అనుకోవటం మమకారం. ఈ అహంకార మమకారాలు రెండు కలిపితే అధ్యాస, అజ్ఞానం. కాబట్టి ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. నేను బ్రహ్మాండం అనేటువంటి నిశ్చయం కలగాలి, నేను ఆత్మను అనేటువంటి నిశ్చయం కలగాలి. అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధుల తాదాత్మ్యం వదలాలి. నేను ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటి భావన తొలగిపోవాలి. నేను ఆత్మను బ్రహ్మాన్ని అనేటువంటి భావన కలగాలి, నేను సాక్షిని అనేటువంటి భావన కలగాలి. మరి దేహ భావన పోవాలంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు మనకి దేహభావన ఉంది, దేహభావన ఉంది కాబట్టి ఆత్మభావన లేకుండా పోతుంది. ఆత్మభావన కలగాలంటే దేహభావన పోవాలి, దేహాత్మభావన అంటారు. కాబట్టి దేహాత్మభావన, దేహమే నేను అనేటువంటి భావన పోతే గాని నేను ఆత్మను అనేటువంటి భావన మనకి స్థిరపడదు. దానికి మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని 269వ శ్లోకంలో చెప్తున్నారు. 269 చూడండి. జ్ఞాత్వా స్వం ప్రత్యగాత్మానం,
జ్ఞాత్వా స్వం ప్రత్యగాత్మానం,
బుద్ధి తద్విత్తి సాక్షిణం,
బుద్ధి తద్వృత్తి సాక్షిణం,
సోహమిత్యేవ సద్వృత్యా,
సోహమిత్యేవ సద్వృత్యా,
నాత్మన్యాత్మమతిం జహి,
నాత్మన్యాత్మమతిం జహి,
జ్ఞాత్వా స్వం ప్రత్యగాత్మానం,
జ్ఞాత్వా స్వం ప్రత్యగాత్మానం,
బుద్ధి తద్వృత్తి సాక్షిణం,
బుద్ధి తద్వృత్తి సాక్షిణం,
సోహమిత్యేవ సద్వృత్యా,
సోహమిత్యేవ సద్వృత్యా,
నాత్మన్యాత్మమతిం జహి,
నాత్మన్యాత్మమతిం జహి.
స్వం ప్రత్యగాత్మానం జ్ఞాత్వా, స్వం తనని తాను ప్రత్యగాత్మ అంతరాత్మను అని తెలుసుకొని, ప్రత్యగాత్మ అంటే ఈ దేహమునందు ఉన్నటువంటి ఆత్మ, నన్ను నేను ఈ ప్రత్యగాత్మనని తెలుసుకొని, బుద్ధి తద్వృత్తి సాక్షిణం, బుద్ధికి దాని వృత్తులకి సాక్షి అని, సోహం ఇది ఏవ, సోహం అది నేనే, ఆ పరమాత్మ నేనే అనేటువంటి సద్వృత్యా, సద్వృత్తి చేత అనాత్మని ఆత్మమతిం జహి, అనాత్మని నేను అనేటువంటి భ్రమని విడిచిపెట్టు అన్నారు. ఇక్కడ పదాలు కొద్దిగా మనకి గందరగోళంగానే ఉంటాయి. అయితే ఏమిటి ఇక్కడ చెప్పిందంటే, ఆత్మనైనటువంటి నేను ఈ దేహాదులకి సాక్షిని అని, ఆత్మనైనటువంటి నేను ఈ దేహాదులకి సాక్షిని, పరమాత్మను నేనే అని నిరంతర భావనలో ఉండమని ఇది ఇక్కడ చెప్తుంది. ఎందుకనంటే ప్రత్యేగాత్మను నేను అని తెలుసుకున్నాం, దేహంలో ఉన్నటువంటి ఆత్మను, ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు నేను కాదు, వీటన్నిటికీ వెనుక దేహమునందు ఉన్నటువంటి ఆత్మను నేనని తెలుసుకున్నాం, అదే ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మను నేనని తెలుసుకున్న తర్వాత బుద్ధికి దాని వృత్తులకి ఆత్మ అనేటువంటి నేను సాక్షి, నేను సాక్షిగా ఉన్నా. బుద్ధి ఏం చేస్తున్నది, బుద్ధిలో ఏ కోరికలు ఉన్నాయి, బుద్ధిలో ఏ ఆలోచనలు ఉన్నాయి అనేదానికి నేను సాక్షిని. అలా సాక్షిని అని తెలుసుకొని, సోహం ఇతి సహ అహం, ఆ పరమాత్మ నేనే అనేటువంటి సద్వృత్తితో అనాత్మని అనే భ్రమని విడిచిపెట్టు. ఏం చేసినా నేను అనాత్మని, నేను దేహాన్ని ఇంద్రియాలని అని వదిలిపెట్టాల, ఆ భావాన్ని వదిలిపెట్టాల. వదిలిపెట్టి నేను ఆత్మను అనేటువంటి భావనలో మనం నిలవాల. అలా నిలవటానికే సాక్షి భావన. కాబట్టి ఇక్కడ ఈ ఈ శ్లోకంలో సాక్షి భావన చేయమని మనకి చెప్తున్నారు. ఈ దేహం ఏం పనులు చేస్తున్నది సాక్షిగా చూడు, ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? సాక్షిగా చూడు. మనసు ఏ ఆలోచనలు చేస్తుంది? సాక్షిగా చూడు. బుద్ధిలో ఏం కోరికలు, ఏమి ప్రణాళికలు ఉన్నాయి? సాక్షిగా చూడు. ఆ సాక్షిగా చూసేటువంటి నేను ఆత్మని, పరమాత్మని, బ్రహ్మాన్ని అని భావం చేయి. అంతే, ఈ శ్లోకంలో ఉన్నదంతే. మనం ఎప్పుడు చెప్పుకునేటువంటి మాట ఎప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామనంటే, ఇక్కడికి వచ్చినప్పుడు బాగా అర్థమవుద్దని, ఇంత దూరం వచ్చిన తర్వాత బాగా అర్థమవుతుందని చెప్పుకున్నాం. కాబట్టి నేను నాది అనేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవే అహంకారం, మమకారాలు అని చెప్పుకున్నాం. అహంకారం పుట్టిన తర్వాత మమకారం వస్తుంది. అంటే నేను అనేది పుడితే నాది అనేటువంటి మాట వచ్చింది. అసలు నేను అనేది కనుక లేకపోతే ఇక నాది అనేది లేదు. భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయాన్ని మళ్ళీ గుర్తు చేసుకోండి. ఎదురుగా అందరికంటే పెద్దవాడు భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు. వాళ్ళందరూ కూడా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, అలాగనే బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు. అలాగే ఈ పక్షంలో ధర్మరాజు ఉన్నాడు. ఇట్లా ఎంతో మంది ఉంటే వాళ్ళెవ్వరు కూడా యుద్ధానికి ఆడవటంలా. న్యాయంగా ఆడవలసిన వాడు ధర్మరాజు ఆడవాలి, ఎందుకంటే ఆయనకి యుద్ధం ఇష్టం లేదు. ఎట్లా అడుక్కు తినడానికైనా ఒక గ్రామం రెండు గ్రామాలు ఇస్తే చాలు అనుకున్నాడు పాపం. అలాంటి వాడు ఆడవాలి, యుద్ధం చేస్తున్నామే చాలా మంది చచ్చిపోతారని. ఆయన బాగానే ఉన్నాడు, కానీ అర్జునుడు ఏడ్చాడు. ఎందుకని ఏడ్చాడు? అహంకార మమకారాలు. ఓ, ఈ యుద్ధం చాలా నుంచి యుద్ధం చేద్దామని అనుకుంటున్నాడు. ఈ యుద్ధం కోసం 5 సంవత్సరాలు తపస్సు చేసుకొని దేవలోకానికి వెళ్ళి అక్కడ అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలను సంపాదించుకొని వచ్చినటువంటి వాడు. ఈ 12 ఏళ్ళ అరణ్యవాసంలో 5 ఏళ్ళు ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, వీళ్ళతో లేడు. మిగిలిన 4 అన్నదమ్ములే ఉన్నారు. అంటే ఆ యుద్ధం ఎప్పుడా 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 ఎదురు చూస్తున్నాడు. అందులో పాశుపతాస్త్రం కూడా వచ్చింది. అంటే అస్త్ర విద్యలో ఇక తనను మించినటువంటి వాడు ఈ భూలోకంలో లేడు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నటువంటి అస్త్రం ఇంకెవరి దగ్గర లేదు, ఆ పాశుపతాస్త్రం. కనుక యుద్ధానికి సిద్ధమై అదిగో ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి రథం మీద కృష్ణార్జునులు ఇద్దరు యుద్ధ భూమిలోకి ప్రవేశించారు. ప్రవేశించినప్పుడు ఎట్లా ఉన్నారు? ఎప్పుడు యుద్ధం చేద్దాం, ఎప్పుడు బాణం వదులుదాం అన్నట్టుగా ఉన్నాడు. వచ్చిన తర్వాత కృష్ణ, 2 సేనల మధ్య మన రథాన్ని నిలపవయ్యా, ఎక్కడ నిలిపితే ఆ వైపు వాళ్ళని ఈ వైపు వాళ్ళని నేను బాగా చూడగలుగుతానో, ఎవరెవరు యుద్ధానికి వచ్చారో, ఎవరెవరు ఆ దుర్యోధనుడికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూస్తాను అన్నాడు. అనేటప్పుడు రథాన్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా భీష్మ ద్రోణుల ఎదుట 2 సేనల మధ్య నిలిపాడు. అంతే, ఈయనకి విషాదం ప్రారంభమైంది. విషాదం ఎందుకు వచ్చిందంటే అహంకారం మమకారాలు. యుద్ధం అంతా నేనే చేయాలి అని అనుకున్నాడు. నేను, ఇది అహంకారం. వెంటనే నా వాళ్ళు, అయ్యో భీష్ముడు మా తాత, ద్రోణాచార్యుడు మా గురువు, కృపాచార్యుడు నా గురువు, వాళ్ళందరూ నా సోదరులు, మామలు, భావమరుదులు, కొడుకులు, మనవళ్ళు, మేనమామలు, ఒమ్మో ఇటు చూసినా అంతే, అటు చూసినా అంతే, వీళ్ళందరూ నా వాళ్ళు. అమ్మ, వీళ్ళందరినీ చంపుకోవాలనా? వాళ్ళందరినీ నేను చంపుతాను, వాళ్ళేమో వీళ్ళని చంపుతారు. వీళ్ళందరినీ చంపుకొని ఏడవాలా నేను? అమ్మో, నాకు యుద్ధం వద్దు బాబోయ్. ఓ కృష్ణ, నాకు అసలు యుద్ధమే వద్దయ్యా. ఈ రాజ్యం వద్దు, ఈ సుఖభోగాలు వద్దు, నాకేమొద్దు, నేను యుద్ధం చెయ్యనని చెప్పి ఆ బాణాలు, ధనుర్బాణాలన్నీ అవతల పడేసి రథోపస్థుడే అంటే రథం వెనక సేవకుడు కూర్చునేటువంటి స్థానంలో కూర్చున్నాడు. అంటే ఎందుకు చెప్పుకుంటున్నామనంటే, నేను విస్తరిస్తే నాది అవుద్ది, అహంకారం అనేది కలిగితే మమకారం, అహంకారం పుట్టిన తర్వాత మమకారం పుట్టుద్ది. అహంకారం అంటే నేను దేహాన్ని అని అనుకోవటం, మమకారం అంటే అన్నింటినీ నావి 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 అని ముద్రలు వేసుకోవటం. దీన్నే అధ్యాస అన్నారు. అదే భ్రమ. ఎలా తొలగించుకోవాలి ఈ అధ్యాసని అంటే, నేను శ్లోకాలు చెప్పుకున్నాను. స్వ ఆత్మనిష్టయ అని, స్వ ఆత్మనిష్టయ అంటే ఆత్మలో నిష్ట కలిగి, అంటే నేను ఆత్మను అనేటువంటి స్థిర నిశ్చయం కలిగి ఈ అధ్యాసం తొలగించుకోవాలి. ఎట్లా అంటే, దేహాన్ని, దేహం చేసే పనుల్ని, మనస్సుని, మనసులోని ఉద్రేకాలు, ఆలోచనలు, అనుభవాల్ని, బుద్ధిని, బుద్ధిలోని కోరికల్ని, అలజడుల్ని, ఆలోచనల్ని, వీటన్నింటినీ కేవలంగా చూచేటువంటి సాక్షిగా నీ దేహంలో ఉన్నటువంటి ఆత్మను గుర్తించాలి. నీ దేహంలోనే ఉన్నటువంటి ఆత్మను గుర్తించు. అదే నేను, నిజమది, ఇది కాదు నేను. ఇది వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటుంది, తగిలించుకుంటాం వదిలించుకుంటాం, మనం వేసుకున్నటువంటి వస్త్రం లాగా. ఏం చేస్తున్నాం, పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత షర్ట్ వేసుకుంటున్నాం, రాత్రి పడుకోబోయేటప్పుడు తీసి అవతల పారేస్తున్నాం. అంతే, తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు దేహం అనేటువంటి షర్ట్ వేసుకున్నాం, చిట్టు చివర శ్మశానానికి పోయినప్పుడు ఈ షర్ట్ కాస్త విప్పి అవతల పారేస్తున్నాం, మళ్ళీ షర్ట్ వేసుకోవడానికి వస్తున్నాం, మళ్ళీ షర్ట్ ఇప్పేస్తూ ఉంటాం. కాబట్టి దేహం అనేది ఒక వస్త్రం. మన వస్త్రాన్ని ఎట్లా వేసుకొని తీసేస్తున్నాం, అట్లే ఈ దేహాన్ని కూడా వేసుకుంటున్నాం, తీసేస్తున్నాం. కాబట్టి నువ్వేం చేయాలి, అసలైనటువంటి నేనుగా ఉండాలి, ఆత్మగా ఉండాలి. ఆత్మగా ఉండాలంటే ఆత్మ అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి. ఆత్మ అంటే ఇప్పటికి ఎన్నోసార్లు తెలుసుకున్నాం, తెలుసుకుంటున్నాం, ఇంకా కూడా తెలుసుకుంటాం. నిరాకారం, నిర్గుణం, నిర్వికారం, నిరీహం, నిశ్చలం, నిత్యం, శాశ్వతం, సూక్ష్మాతి సూక్ష్మం, సర్వవ్యాపకం, స్వయం ప్రకాశం, అకర్త, అభోక్త. ఈ ప్రకారంగా ఆత్మ చైతన్యం అనేది దేహమునందంతటా నఖశిఖ పర్యంతం ఉండి, అన్ని ఇంద్రియాలకి వెనక ఉండి, వాటితో కలవకుండా అసంగంగా ఉంటుంది, అంటుకోకుండా ఉంటుంది. అంటుకోకుండా ఉంటుంది, కావాల్సినటువంటి శక్తి మాత్రం దాని నుంచే వస్తుంది. ఇలా ఆత్మ యొక్క స్వభావాన్ని, ఆత్మ యొక్క స్వరూపాన్ని బాగా మననం చేసుకొని, బాగా వంట పట్టించుకొని, బాగా గుర్తుంచుకోవాలి. ఇలా ఆత్మ ఈ దేహ మనోబుద్ధుల్ని, వాటి యొక్క వృత్తుల్ని సాక్షిగా చూస్తున్నది అని గుర్తిస్తూ ఉండాలి. ఇదే ఈ మంత్రంలో సాక్షి భావన ఒక్క మాట. ఇంతకుముందే సాక్షి భావన అంటే ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఈ దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటిని, ఇవి చేసేటువంటి వృత్తుల్ని, పనుల్ని అలా కేవల సాక్షిగా గమనించాలి. కేవల సాక్షిగా, నువ్వేం ఆలోచించకూడదు, కేవల సాక్షి, ఊరికినట్లు చూడంతే. అట్లా చూచి ఆ ఆత్మని నేనే అనేటువంటి దృఢ నిశ్చయానికి రావాలి. ఆ ఆత్మ దగ్గరికి రావటం సోహం, నేనే అది, అదే నేను, ఆ ఆత్మయే నేను అని గుర్తిస్తే ఆత్మ వైపుకు జరుగుతున్నాం. ఈ దేహేంద్రియాలను గుర్తిస్తే బయటికి పోతుంటాం. ఇదిగోనండి, కన్ను దాన్ని చూస్తుంది, చెవి దాన్ని వింటున్నది, ముక్కు దాన్ని వాసన చూస్తుంది, నాలుగు దీన్ని రుజు వస్తుంది, అవి ఎట్టున్నాయో చూద్దామంటే బయటికి పోతాం. అదిగో నేను ఆత్మని, నేనే ఈ జగత్తునందు, ఈ దేహమునందంతటా నఖశిఖ పర్యంతం వ్యాపించి ఉన్నాను అని అలా గనక చూస్తే మనం ఆత్మలో నిలుస్తాం. అదే స్వ ఆత్మనిష్టయ, స్వాత్మనిష్టయ. శరీర మనోబుద్ధుల్ని, వాటి వృత్తుల్ని, సమస్తమైనటువంటి కర్మల్ని కేవల సాక్షిగా చూస్తూ జీవించటం ప్రారంభించాలి. ఏమండి ఇప్పుడు చెబుతున్నారే, మాకు ఎప్పుడో చెప్పారు కదా, మేము ప్రారంభించామండి. రైట్, ప్రారంభిస్తే చాలా మంచిది, దాన్ని ఇంకా బాగా గట్టి చేయండి. ఇంతవరకు ఎవరైనా అలాంటి జీవితం ప్రారంభించకపోతే ఇప్పుడు ప్రారంభించండి. ఈ శరీర మనోబుద్ధుల్ని, వాటి యొక్క వృత్తుల్ని కేవల సాక్షిగా చూస్తూ ఈ జీవితాన్ని గడపాలి. ఎవరి సాక్షి? సాక్షిగా చూస్తున్నావు కదా, ఎవరా సాక్షి? ఆత్మ ఆ ఆత్మ అదే నేను, నేనే ఆత్మను, సోహం, అహం బ్రహ్మాస్మి అనేటువంటి దృఢమైనటువంటి బ్రహ్మ భావన కలగాలి. కనుక ఈ అభ్యాసాన్ని నిరంతరం చేయాలి. ఏమండి ఎప్పటిదాకా చేయాలి? మేము 4 రోజుల నుంచి చేస్తున్నాం, నెల నుంచి చేస్తున్నాం, సంవత్సరం నుంచి చేస్తున్నాం, చాలదో. ఈ అభ్యాసాన్ని నిరంతరం కొనసాగించాల, చాలా కాలం కొనసాగించాల. ఎందుకంటే చాలా కాలం, ఎన్నో కోట్ల జన్మల నుంచి ఈ దేహమే నేను అనేటువంటి భావన మనలో బాగా గట్టిగా ఉంది. అదే అనుభూతి, అనుభూతిగా ఉంది ఈ దేహమే నేను అనేది భావన. ఎప్పుడైనా సరే మనం ప్రతిరోజు కూడా నేను అన్నామంటే ఈ దేహమే మనకి మన దృష్టిలో ఉంటుంది. ఉంటుందో ఉంటుందో జాగ్రత్తగా గమనించండి. ఆఖరికి నేను బ్రహ్మాన్ని అనుకున్నప్పుడు కూడా ఈ దేహమే గుర్తుంటుంది, అంటే ఈ దేహమే బ్రహ్మం అని. అది తప్పు కదా. కనుక ఆత్మ బ్రహ్మం, ఏదైతే నేను ఆత్మని 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 అని అనుకున్నావో ఆత్మ బ్రహ్మం. కనుక నేను బ్రహ్మాన్ని అన్నప్పుడు నేను ముందు ఆత్మని అనేటువంటి విషయాన్ని గట్టి చేసుకోవాలి. నేను ఆత్మని అని గట్టి చేసుకున్న తర్వాత నేను బ్రహ్మాన్ని అవుతా. కనుక ఆత్మలో నిష్ట కుదరటమే సద్వృత్తి అంటారు. సద్వృత్తి, అసద్వృత్తి, సద్వృత్తి. ప్రపంచంలో నిష్ట కలిగితే అసద్వృత్తి, పరమాత్మలో నిష్ట కలిగితే సద్వృత్తి. నువ్వు ప్రతిరోజు ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తూ ప్రపంచ వ్యవహారాల్లో ఉండి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు, వస్తువులు, భోగాలు వాటి కోసం తంటాలు పడుతుంటే అసద్వృత్తి. అసద్ మంచిది కాదు, సత్ మంచిది. సద్వృత్తి కావాలి అంటే ప్రపంచాన్ని గురించి కాకుండా ఎల్లప్పుడూ కూడా ఆత్మని, నేను ఆత్మని, నేను బ్రహ్మాన్ని, నేను ఈ దేహంలోనే ఉన్నాను, ఈ దేహంలోనే కాక జగత్తంతా ఉన్నాను, జగత్తు కావాలన్నాను, నేనే పరమాత్మని, పరమాత్మ అంటే ఇంకెవరో లేరు, నేను పరమాత్మని, పొరపాటున గ్రహపాటున అలవాటున ఇదిగో ఇట్లా నేను ఈ దేహాన్ని తగిలించుకొని వచ్చి జీవుణ్ణి అయ్యా, నిజంగా నాకంటే వేరుగా రెండవది ఏది లేదు, ఈ జీవుడు అనేది ఓ భ్రమ అనే ఈ విచారణ, ఈ విచారణ పూర్వకమైనటువంటి దృఢమైనటువంటి భావన మనకు కలగాల. దీన్నే బ్రహ్మాకార వృత్తి అంటారు, సద్వృత్తి అంటారు, బ్రహ్మాకార వృత్తి అంటారు. బ్రహ్మాకార వృత్తి అంటే నేను బ్రహ్మాన్ని అని నిరంతరం చేసేటువంటి ఆలోచనే బ్రహ్మాకార వృత్తి. కాబట్టి ఈ ప్రకారంగా దేహేంద్రియాల యొక్క కదలికకు ఆధారమైనటువంటి చైతన్యం ఆత్మ. ఈ చైతన్యాన్ని గుర్తించిన తర్వాత దాని వైపుకు తిరిగి ఆత్మ నేనేని, సోహం, ఆ ఆత్మ నేనే అని నిరంతర ప్రయత్నం చేయాలి. దానితో తాదాత్మ్యం చెందాల. అంటే చైతన్యం నేనేననేటువంటి భావన రావాలి. అదే ఆత్మ దగ్గరికి చేరటం. మనం ఎక్కడికి చేరాలి? ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు విషయాల దగ్గరికి కాదు, ఆత్మ దగ్గరికి చేరాలి. విషయాల్ని వస్తువుల్ని పట్టుకుంటే విషమే, ఆత్మ దగ్గరికి పోతే ఆనందం. కాబట్టి మనం ప్రయాణం ఎక్కడికి చేయాలి? బయటికి చేయాలనా లోపలికి చేయాలనా? ఇదే మనం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ ప్రకారంగా నేను ఆత్మను, నేను సాక్షిని, ముందు సాక్షి తర్వాత ఆత్మ. ముందు సాక్షి ఎందుకని? నేను ఆత్మను అనేటువంటి భావన స్థిరపడటానికి ఇదిగో ఈ దేహము, ఇంద్రియాలు, ఇవన్నీ ఇవి చేసుకుంటున్నాయి, ఇవి ఆలోచించుకుంటున్నాయి అని చెప్పి దీన్ని వేరు చేస్తే మరి నేనెవరినంటే నేను ఆత్మని, ఆత్మ అంటే బ్రహ్మమే కనుక నేను బ్రహ్మాన్ని. ఈ ప్రకారంగా దేహ మనోబుద్ధులతో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని వదిలించుకోవాలి. ఇప్పటిదాకా ఈ దేహ మనోబుద్ధులే నేను అని అనుకున్నాం, ఇదే అజ్ఞానం. ఆ అజ్ఞానం పోవాలి, ఆ తాదాత్మ్యం పోవాలి, ఈ దేహ మనోబుద్ధులే నేను అనేటువంటి భావన పోవాలి. వాటిని సాక్షిగా చూడటం నేర్చుకోవాలి. వాటిని సాక్షిగా చూస్తే అలా చూసే చైతన్యం నేను, అలా చూసేది నేనే, నేనే ఆ చైతన్యం, నేనే ఆత్మ చైతన్యం, నేనే పరమాత్మ అనేటువంటి భావన బ్రహ్మాకార వృత్తి కలుగుద్ది అన్నమాట. ఈ ప్రకారంగా నేను అనాత్మైనటువంటి దేహమనోబుద్ధులు కాదు, ఆత్మనైనటువంటి చైతన్యాన్ని అనేటువంటి ఆలోచన చేయాలి. ఇక్కడే ఒక విషయం చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పటివరకు చెప్పుకుంది ఏంది, నేను ఇది కాదు నేను అది. ఒక మాటలో చెప్పాలి, ఇది కాదు అంటే దేహ మనోబుద్ధులు కాదు, అది అంటే బ్రహ్మాన్ని లేదా ఆత్మని. కాబట్టి నేను ఇది కాదు నేను అది, ఇలా అంటాం కూడా భావనేగా. ఇది కేవలం భావన కాబట్టి ఇది కూడా పరిమితమే, ఇది మోక్షం కాదు. నేను ఆత్మని అని అనుకోవటం, నేను బ్రహ్మాన్ని అనుకోవటం, నేను పరమాత్మని అనుకోవటం అది మోక్షం కాదు, అది కూడా ఒక భావన. ఈ భావన పోవటానికి ఆ భావన చేస్తున్నాను. అబద్ధం ఆడకూడదు అంటానికి నిజం పలకాలి అనుకుంటున్నావు, అంతే. ఇదో భావన, ఇది కూడా పరిమితం, ఇది మోక్షం కాదు. అయితే దీనివల్ల గొప్ప ప్రయోజనం ఉంది. ఏమిటి, మనలో ఉన్నటువంటి అసద్వృత్తి తొలగిపోతుంది, సద్వృత్తి నిలిచిపోతుంది, బ్రహ్మాకార వృత్తి నిలిచిపోతుంది. అంటే ఎల్లప్పుడు కూడా నేను బ్రహ్మాన్ని అనేటువంటి ఆ భావన అలా నిలిచిపోతుంది. అసద్వృత్తి అంటే ఈ దేహ మనోబుద్ధులే నేను, సద్వృత్తి అంటే బ్రహ్మమే నేను. అసద్వృత్తి అంటే ఈ దేహాదులు నేను, సద్వృత్తి అంటే బ్రహ్మమే నేను. మొదటిదేమో అధ్యాస భ్రమ, మన జన్మ మరణ చక్రంలో ఇరికిస్తుంది. నేను బ్రహ్మాన్ని అంటే జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది, మోక్షాన్ని, శాశ్వత ఆనందాన్ని, దుఃఖరాహిత్యాన్ని మనకి ప్రసాదిస్తుంది. కనుక ఈ విధంగా ఎప్పుడు కూడా బ్రహ్మాకార వృత్తిలో ఉండాలి, చాలాకాలం ఉండాలి, అభ్యాసన చేయాలి, సాధన చేయాలి, చేసి 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 ఈ అసద్వృత్తి అంతమయ్యేదాకా చేయాలి. ఎప్పటిదాకా? దేహమే నేను అనేటువంటి భావన పోయేదాకా, ఈ ప్రపంచం సత్యం అనేటువంటి భావన పోయేదాకా. మరి ఒక భావనకి బదులుగా మరొక భావన ప్రవేశపెట్టడం పరిమితమే కదా. మనని పట్టి పీడిస్తున్నటువంటి అధ్యాసన్ని పోగొడుతుంది కదా, ఇదో భావనే కానీ మన అధ్యాస పోతుందిగా, సద్వృత్తి కలుగుతుందిగా, నేను ఆత్మని బ్రహ్మాన్ని అనేటువంటి భావన కలుగుతుంది కదా. అందుకని మంచిది, అందుకని దాన్ని సద్వృత్తి అన్నారు. ఇక్కడ మనం ఒక విషయం కూడా తెలుసుకోవాలి, రాత్రి డాక్టర్ తనూజ ఒక ప్రశ్న పదే 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 ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సాధన ఒకటి చెప్పింది. ఏమిటంటే, బాహ్య ప్రపంచంలో ఉండే వ్యవహారాలు అయితే పర్వాలేదు, కానీ వృత్తి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నప్పుడు మనస్సును పూర్తిగా దానిలోనే పెట్టాలి కదా, అలాంటప్పుడు నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావన చేయటం కష్టం కదా. ఒక ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏ చిన్న పొరపాటు కూడా జరగటానికి వీల్లేదు, అంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి జాగ్రత్తగా ఉన్నప్పుడు నేను బ్రహ్మాన్ని అని అనుకుందామండి అని కళ్ళు మూసుకొని ఇలా కత్తిరి పెట్టి నేను బ్రహ్మాన్ని అని అనుకోవటం కుదురుద్దా? అది కుదరదు, అది కష్టం కదా. పదే 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 అదే మాట చెప్తా ఉంది, కానీ నేను చెప్పినటువంటి భావం యొక్క ఆంతర్యం కొంచెం అర్థం చేసుకోలేకపోవటం వల్ల పదే పదే అదే చెప్తా ఉంది. ఇక్కడ ఏమి అంటే, అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు నేను ఆత్మని ఆత్మని బ్రహ్మాన్ని అని భావన చేస్తున్నాం, ఆ భావన చేస్తూ ఉండాల, చేస్తూ 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 సంవత్సరాలకు సంవత్సరాలు, జన్మలకి జన్మలు, నీ యొక్క తీవ్రతను బట్టి, అంటే నువ్వు ఎంత గట్టిగా చేస్తున్నావో దాన్ని బట్టి నీకు ఎప్పుడో ఒకప్పుడు నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభూతి కలుగుద్ది. ఆ అనుభూతి కలిగిన తర్వాత ఏ పని చేస్తున్నా, మనసు ఏ ఆలోచనలు చేస్తున్నా, బుద్ధిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నా, ఇంకా వాటికి అయ్యే నీకు నువ్వే. దీనికి ఉదాహరణ ఇంకోటి చెప్తున్నాను, మరి ఆపరేషన్ చేసేటప్పుడు మనసంతా అక్కడ పెట్టి చేసేటప్పుడు నీకు నేను దేహాన్ని నేను మనస్సుని, నేను జీవుణ్ణి అనేటువంటి భావన ఏమైనా చేస్తున్నావా? చేయట్లేదుగా. ఆపరేషన్ ఎట్టు చేయాలని ఆలోచిస్తున్నావు కానీ నేను జీవుణ్ణి అనేటువంటి మాట వచ్చిందా? రాలా. కానీ నువ్వు జీవుడిగానే ఉన్నావా? ఎలా ఉన్నావు? జీవుడిగానే ఉన్నావు, అంతే కదా. జీవుణ్ణి అని అనుకోలా, కానీ జీవుడిగా ఉన్నావు. అంటే ఆ జీవుడు అనేది అనుభూతి. అదేవిధంగా మనం ఎప్పుడైతే నేను బ్రహ్మాన్ని అనేటువంటి బ్రహ్మాకార వృత్తి నిరంతరము చాలా కాలము చేసి 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 ఆ వృత్తిలో మనం ఎప్పుడైతే స్థిరపడిపోయామో, అప్పటి నుంచి అన్నీ జరిగిపోతా ఉంటాయి. నేను బ్రహ్మాన్ని అనుకోకుండా బ్రహ్మముగానే ఉంటావు. నేను బ్రహ్మాన్ని అనుకోవాల్సిన పని లేదు. ఆ సందర్భంలో కూడా ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అనుకుందాం మాట వరుసకి, అప్పుడు కూడా నువ్వు బ్రహ్మముగా ఉండి ఆపరేషన్ చేస్తుంది. ఇప్పుడు జీవుడిగా ఉండి చేస్తున్నావు కదా, జీవుడిని అని అనుకోకుండా. అప్పుడు బ్రహ్మముగా ఉండి బ్రహ్మాన్ని అనుకోకుండా బ్రహ్మముగానే ఉండి చేస్తుంటావు. అంటే చేసుకుంటా ఉంటది, నువ్వు మాత్రం బ్రహ్మం. ఇలా అర్థం చేసుకుంటే ఇంకా డౌట్ ఉండదు. అంటే మనకి ఎప్పటిదాకా ఇబ్బంది ఉంది అని అంటే, దేహం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పెద్దగా ఆలోచించకుండా చేసే పనులు రోజు మనకు ఉన్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళు కనుక అయితే ఇంటి పనులు చేసుకుంటారు, వంట పని చేసుకుంటారు. ఇలాంటి పనులు చేసేటప్పుడు ఇది ఇది చేసుకుంటా ఉందిలే నేను ఆత్మని అని అనుకోవచ్చు. కానీ ఎవరితోనో పోట్లాడేటప్పుడు నేను ఆత్మని ఇది పోట్లాడుకుంటుందని అనుకుంటావా? అమ్మో, ఇంతలోకి మళ్ళీ ఏదన్నా వాళ్ళు ఏం తిడతారో, మనం దానికి ఏం తిట్టాలనో ఆలోచించుకోవాలి. అంతేగాని నేను ఆత్మని ఆలోచించుకోం కదా. కనుక ఆలోచించుకోవాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆలోచించుకోవాల్సినటువంటి పనుల్లో ఈ బ్రహ్మభావన చేయటం కుదరదు, ఆత్మభావన చేయటం కుదరదు. ఆలోచన లేకుండా యాంత్రికంగా చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అప్పుడు మనం అనుకోవాలి. కానీ అప్పుడు కూడా అనుకుంటున్నామా? ఇది మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఆలోచించకుండా మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటెప్పుడైనా సరే నేను ఆత్మనని అనుకుంటున్నామా? బోరికి రోజంతా లేదు, ఎప్పుడో ఒకసారి అనుకుంటా. దాన్ని పెంచాల. ఆ ఎప్పుడో ఒకసారి అనుకునేది రోజు మొత్తం కూడా ఏదైతే నువ్వు ఆలోచించకుండా చేసే పనులు, యాంత్రికంగా చేసే పనులు ఉన్నాయో, ఆ యాంత్రికంగా పనులు చేసేటప్పుడల్లా ఈ ఇదేమో చేసుకుంటుంది, నేనేమో ఆత్మని అనేటువంటి భావన చేయగలగాలి. అది చేస్తే నీకు ఆత్మని అనేటువంటి భావన చాలా వరకు స్థిరపడుతుంది. అప్పుడు ఈ ఆలోచించేటువంటి పనులు కూడా అలాగనే చేయగలుగుతావు. ఎందుకంటే ఒకటి స్థిరపడ్డది, నేను ఆత్మని బ్రహ్మాన్ని. కనుక నేను ఇప్పుడే అన్ని పనులు కూడా బ్రహ్మముగా ఉండి చేయటం లేదని దిగులు పడాల్సిన పనిలే, ఎవరు చేయలేరు, అసాధ్యం. కనుక మనం చేయాల్సింది ఏమిటి? సాక్షిగా చూడటానికి ముందు దేహాన్ని సాక్షిగా చూడు, దేహేంద్రియాలను సాక్షిగా చూడు. దేహేంద్రియాలు పనులు చేస్తుంటాయి, కర్మలు చేస్తుంటాయి. నడవటం, కూర్చోటం, నిలబడటం, చిమ్మటం, తొడవటం, వండటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. పెద్దగా ఆలోచించాల్సిన పనిలే, అవన్నీ చేస్తూనే ఉంటుంది. అలా చేసేటప్పుడు సాక్షి భావన చేయి. ఈ చేసేదాన్ని చూడు, నేనేమో ఆత్మని అనే భావన పెట్టుకో. అదే నిన్నటి శ్లోకం, ఈ శ్లోకంలో చెప్పుకున్నంత అదే. దేహేంద్రియ మనోబుద్ధుల్ని, వాటి వృత్తుల్ని గమనించే సాక్షిగా ఉండు, కేవల సాక్షిగా ఉండని. కనుక అట్లా సాక్షిగా ఉండి, కేవల సాక్షిగా ఉండి నిరంతరము, నిరంతరం అంటే రోజంతా నిద్రపోయేటప్పుడు తప్ప, నిరంతరం అలా ఉండి నువ్వు దాన్ని స్థిరపరచుకుంటే అప్పుడు నీకు ఆత్మానుభూతికి దగ్గర అవుతాం. అదే సాధన. ఆ సాధన కోసమే మహాత్ములైనటువంటి వాళ్ళు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు అట్లా సాధన చేశారు. వాళ్ళు తపస్సు చేశారంటే తపస్సు చేసి, తపస్సు అంటే ఏమి లేదు, ఇదే వాళ్ళు తపస్సు. తపస్సు అంటే ఏదో అనుకోబాకండి. వాళ్ళందరూ ఆమెను కళ్ళు మూసుకొని రోజు మొత్తం అట్టే కూర్చుంటారు అనుకోండి, వాళ్ళు కూడా తింటున్నారు, తిరుగుతున్నారు, వాళ్ళు కూడా అన్ని పనులు మన మాదిరిగానే చేయాలా? వాళ్ళు కూడా నిద్ర వస్తే పడుకోవాలా? వాళ్ళు కూడా తినాలా? వాళ్ళు కూడా కాలకృత్యాలు తీర్చుకోవాలా? అన్ని పనులు చేస్తా, ఈ పని చేస్తారు, మనం కూడా అంతే చేయాలి. అంతేగాని తపస్సు అంటే గడ్డలు మీసాలు పెరిగిన దాకా ఆమెను కళ్ళు మూసుకొని కూర్చోటం కాదు. కాబట్టి ఈ ప్రకారంగా ఆ తపస్సు, ఆ తపన, ఆ తపన మనకు ఉండాల. ఏమైనా సరే ఈ జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలి. ఇది జారిపోయిందా మళ్ళీ ఏమవుతుందో తెలియదు, మళ్ళీ ఎలాంటి జన్మ వస్తుందో తెలియదు, మళ్ళా ఉన్నటువంటి కర్మఫలాలు వాసనలు ఎలాంటివి ఉన్నాయో, సంచిత కర్మలు ఎలాంటివి ఉన్నాయో, అందులో ఏవి పక్వానికి వస్తాయో, ఆ పక్వానికి వచ్చినటువంటి దాని ప్రకారం ఎటువంటి జన్మ వచ్చుద్దో. కనుక ఇప్పుడు ఎట్టాగో వచ్చింది కాబట్టి దీన్ని జాగ్రత్తగా వాడుకుందాం, జాగ్రత్తగా ఉపయోగించుకుందాం. రాక రాక వచ్చినటువంటి దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మను మనం సద్వినియోగం చేసుకుందాం అనేటువంటి భావన మనకు ఉండాలి. కాబట్టి ఇంతకీ మనం ఈ 2 రోజుల నుంచి చెప్పుకున్నది ఏంటంటే, సాక్షి భావనలో ఉండండి. దేహం చేసే పనుల్ని దేహం చేసుకుంటున్నదని సాక్షిగా చూడండి. సాక్షిగా చూసే నేను ఆత్మని అని తెలుసుకోండి. ఆత్మ అంటే దేహంలో నకసిక పర్యంతం ఉన్నటువంటి ఆత్మని. కాబట్టి నేను ఆత్మని, ఇదేమో దేహం, ఇదేమో దాని పని చేసుకుంటుంది, అనాత్మ, నేను ఆత్మ, ఇది అనాత్మ, అనాత్మ పనులు చేసుకుంటుంది, ఆత్మ ఏమో చూస్తుంది. ఈ భావాన్ని ముండకోపనిషత్తులో మనకి చివరిలో మళ్ళీ తర్వాత తర్వాత చెప్పుకోబోయే యజ్ఞంలో వచ్చింది. ఒకే చెట్టు మీద 2 పక్షులున్నాయి, ఒకటి తింటుంది, ఒకటి చూస్తుంది, అది అక్కడ వస్తుంది. తినేదేమో జీవుడు, చూసేదేమో ఆత్మ. కాబట్టి ఇప్పుడు మనం అట్లా భావించాలా? ఇక్కడ 2 ఉన్నాయి, మనం ఒకటిగానే ఉన్నాం ఇప్పటిదాకా. ప్రతిరోజు కూడా మనం ఒకటిగానే ఉంటున్నాం. 2 చెయ్యండి. 2 చేయమంటే కత్తో కర్రో తీసుకొని చేయమని కాదు, 2 చేయండి అంటే ఇక్కడ అనాత్మ అయినటువంటి దేహం ఉంది, ఆత్మ అయినటువంటి చైతన్యం ఉంది, 2 ఉన్నాయి. నేనేమో ఆత్మని, ఇదేమో అనాత్మ, ఇదేమో చేసుకుంటా ఉంటది, నేనేమో చూసుకుంటా ఉంటా. చేసేదానికి కష్టాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, చూసేదానికి ఏమి లేవు. ఆ తినే పక్షికి ఏమో అవి ఒగరుగా ఉండొచ్చు, తీయగా ఉండొచ్చు ఆ పళ్ళు, ఆ కాయలు, కానీ చూసేదానికి ఒగరలేదు, తీపి లేదు, అది హాయిగా ఆనందంగా ఉంటుంది. అదే ముండకోపనిషత్తులో చెప్పబోతాం. కనుక ఇక్కడ అవసరం కాబట్టి అందుకని చెప్తున్నా. కాబట్టి ఇక్కడ 2, చూచే దేహం 1, అందులో ఉన్నవి 2 అనే పాట మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే పాటలు కూడా మనకు అప్పుడప్పుడు బాగా ఉపయోగపడతాయి. కనుక ఇక్కడ కనపడుతున్నాయి, ఒకటే కనపడుతుంది, కానీ కనపడకుండా ఒకటి లోపల ఉంది. ఆ కనపడిందే నువ్వు, కనపడేది నువ్వు కాదు. ఇప్పుడు నేనెవరిని అని ప్రశ్న వేసుకున్నారనుకోండి, వెంటనే మీకు సమాధానం ఏమొచ్చు, నేను ఆత్మనేని. ఎప్పుడైనా వేసుకోండి, ఎందుకంటే ఈ శాస్త్రం విన్నటువంటి వాళ్ళకి, నేనెవరిని, నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నాను అంటే నేను ఆత్మని, నేను ఈ అనాత్మని చూస్తున్నా, ఈ దేహాన్ని చూస్తున్నా, ఈ దేహం ఎక్కడుందో చూస్తున్నా, ఈ దేహం ఏం చేస్తుందో చూస్తున్నా. కాబట్టి ఇట్లా సాక్షిగా చూసేటువంటి ఆత్మని నేను అని ఇలా భావన చేస్తూ అలా జీవితాన్ని మనం కొనసాగించాల. జీవితాన్ని కొనసాగించాలి అనే ఒక మాట ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పటివరకు మనం శాస్త్రాన్ని విన్నాం, ఇక చేయాల్సింది సాధన. కాబట్టి సాధన ఏమిటంటే, మొట్టమొదటి సాధన, ఆ సాధనలు అయిపోయినాయి. ఏవి? జపాలు, ధ్యానాలు, అవన్నీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ స్థాయిలో ఉంటే అవి చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రధానంగా సాక్షి భావన చేయాలి. అయితే దీనికి కూడా ఆటంకాలు ఉన్నాయి. ఏమిటి ఆటంకాలు అంటే, ఏమండి అనుకుంటున్నామండి, ఇప్పుడు మీరు ఇంత గట్టిగా చేస్తే రేపటి నుంచి బాగా చెయ్యాలని అనుకున్నాను, కానీ ఏందోనండి చేయలేకపోతున్నాను అని రేపు సాయంత్రం అనుకుంటారు మీరు ఎట్టాగు. అంటే నేను చెయ్యాలనుకున్నాను కానీ ఏమిటానండి. అవును, తెలుస్తుంది ఇక్కడ 2 ఉన్నాయి, ఇదేమో ఒకటి అనాత్మ, ఒకటేమో ఆత్మ, నేనేమో ఆత్మని, ఇదేం అనాత్మ, ఇదేం నేను కాదు, నేను ఆత్మనే, బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. కానీ మరి రేపు ఇంకాసేపటికి గుర్తుంటుందా? మర్చిపోతా, తినటంలోనో నిద్రపోవటంలోనో లేకపోతే ఏదైనా సినిమా చూడటంలోనో సీరియల్స్ చూడటంలోనో దేంట్లోనో కాలం గడిచిపోతాం. కనుక దీనికి మూడు ఆటంకాలు ఉన్నాయి. ఏమిటి ఆటంకాలు అంటే, దాన్ని రేపు చెప్పబోతున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి శ్లోకం రాబోతా ఉంది. ఆ శ్లోకాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నది ఉన్నట్టు కాదు, దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనకి ఆటంకం కూడా తొలగిపోతుంది. అదేమిటో మనం 270వ శ్లోకం రేపు చెప్పుకుందాం.